బిందు సరస్సు, బిందు సరోవరం అని పేరు. ఇప్పటికి కూడా హిమాలయాల్లో ఉంది. బిందు సరోవరంలో చాలా గొప్పగా చల్లని నీళ్లల్లో స్నానం చేసి తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మేము కూడా చాలాసార్లు స్నానం చేశాం. ఆ బిందు సరస్సులోనే గంగానది వచ్చి పడి అక్కడి నుంచి 7 పాయలు అవుతుంది. ఆ 7 పాయల్లో సీత, సుచక్షువు, సింధువు అనే 3 కూడా తూర్పు దిక్కుకి ప్రవహిస్తాయి. పావని, హరాదిని, నళిని, ఈ 3 పాయలు పడమర దిక్కుకి ప్రవహిస్తాయి. 7వ పాయ భాగీరథి గంగ ఇప్పుడు మనకి హృషీకేశం, హరిద్వారం గుండా వచ్చి ప్రయాగ దగ్గర చేరి యమునానదిని కలుపుకుని కాశీ వెళ్ళి, కాశీ నుంచి బీహార్ వెళ్ళి పాట్నా, పాటలీపుత్రం అంటారు పూర్వం దాన్ని, అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే 7 పాయలు అయింది గంగ. ఆ 7 పాయలు అవడానికి మూలం ఈ బిందు సరస్సు అన్నమాట. అందులో పడి గంగ అక్కడి నుంచి 7 పాయలైంది. ఆ బిందు సరోవరం చాలా గొప్పది. ఆ బిందు సరోవరంలో నిరంతరం నారదుడు తాండవం ఆడతాడు, పాటలు పాడతాడు, స్నానం చేస్తాడు. ఆ సరస్సులో నుంచి 1000 మంది అందగత్తెలు పుట్టుకొచ్చారు. వాళ్ళు వచ్చి, అమ్మాయి మట్టి కొట్టుకున్న శరీరంతో భర్త దగ్గరికి ఏం పెడతావులే అని ఆవిడ సరోవరం దగ్గరికి తీసుకెళ్ళి పన్నీరు పట్టుకొచ్చి, బంగారం లాంటి కుండలు పట్టుకొచ్చి, ఆ కుండలతో నీళ్లు పట్టుకొచ్చి, ఆవిడ ఒళ్ళంతా పోసి నలుగు పెట్టి చందనం పూసి అద్భుత స్నానం చేయించారు. మంగళస్నానం, ఆ మంచి నీటితో స్నానం చేయించి ఒళ్ళంతా గంధం పూయగానే ఆవిడ శరీరం ఎలా ఉంది, పులుగడిగిన ముత్యంలో ఉంది, తుక్కంతా పోయిన ముత్యంలో ప్రకాశించింది. స్నానం అయ్యాక 1000 మంది వచ్చారు ఆ సరస్సులో నుంచి. వాళ్ళు వచ్చి రకరకాల నగలు అలంకరించారు. కొందరు వేళ్లకు ఉంగరాలు పెట్టారు, కొందరు బంగారాలు పెట్టారు, మెడలో గొలుసులు వేశారు, నడుముకు వడ్డాణం పెట్టారు. ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చి చిక్కులు తీసి చక్కగా జుట్టు దువ్వింది, అందంగా జడ వేసింది. పూర్వం భార్యలకి పెళ్ళయ్యాక 3 జడలు వేసేవారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి విమానంలో తిరిగేటప్పుడు 2 జడలు వేసేవారు. భార్యాభర్తలిద్దరూ ఒకే చోట కలిసి ఉండకుండా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉంటే అప్పుడు 1 జడే వేసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో అసలు జడ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మెడ లేదు, జడ లేదు, ఇది కలిప్రభావం. జుట్టు విరబోసుకుని అమ్మవారి శక్తుల్లాగా, పిశాచాల్లాగా తిరుగుతున్నారు. అలా తిరగడం మహాదోషమని నేను చెప్పలే ఈ మాట, మళ్ళీ నా మీద పడకండి, ఇది వ్యాసులు వారు చెప్పిన మాట చెబుతున్నాను, మీకు అనుమానం వస్తే ఆయన అడగండి. ఇలా జుట్టు విరబోసుకుంటే పిశాచాలు పట్టుకుంటాయి. అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహన మంత్రం వీళ్ళ కోసమే పెట్టారు. పరమ దోషం. ఒక్క మొగుడి చచ్చిపోయినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడును, లేదా ద్రౌపదిలాగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఏ దుశ్శాసనుడో జుట్టు ఈడ్చుకొచ్చినప్పుడు మాత్రం విడదీయాలని, తలంటుకున్నప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం మాత్రం వరకు జుట్టు విరబోసుకోవచ్చని, సూర్యాస్తమైన తర్వాత జుట్టు విరబోసుకోకూడదని, అలా విరబోసుకున్నవారు నరకానికి పోతారని చూడండి, మీకు పురాణాల్లో మంత్రశాస్త్రాల్లో ఉన్నది. అందువల్ల మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పిన వ్యాసుడి మీద ఉండాలి తప్ప, మధ్యలో నేను కేవలం మైకు ద్వారా చెప్పిన కారణం చేత నా మీద పడకండి. ఇందాక కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఎప్పుడు పగలగొట్టకండి, కొండ పగలగొట్టకండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆవిడకి 3 జడలు వేసి ఇప్పుడు భర్త దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఒక దివ్య విమానం వచ్చింది. ఆంచి తళ్ళతళ్ళతళ బంగారపు రంగులో మెరిసిపోతున్న విమానం. ఆ విమానంలో అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళంతా నవయౌవనంలో ఉన్న సుందరీమణులు. వాళ్ళు దాసదాసీ జనం కింద వచ్చి ఈవిడిని తీసుకెళ్ళి మంగళహారతి ఇచ్చి వాళ్ళంతా ధూపం వేసి సుగంధ ద్రవ్యాలు పూసి ఇంకా ఏమైనా కాస్తో కొస్తో మిగిలితే అలంకారాలు చేసి విమానం ఎక్కించారు. ఆ విమానంలో ఒక దివ్య పురుషుడు దేవేంద్రుడి కంటే సౌందర్యంతో ఉన్నాడు. ఈవిడికి మతిపోయింది. ఇంతకీ ఆ పురుషుడు సాక్షాత్తు కర్దమ ప్రజాపతి. అప్పుడు అర్థమైంది, నా భర్త యోగ బలం ఇంత గొప్పది, యోగ బలంతో ఇంత గొప్ప పురుషుడైపోయాడు అనుకున్నది. గెడ్డాలు మేసాలు తీసేసి నవయవనంలోకి వచ్చాడనమాట క్షణాల్లో ఆయన. అరగంట క్రితం ఉన్న రూపం వేరు, ఇప్పుడున్న రూపం వేరు. ఆ భర్తతో లీలగా 1000 సంవత్సరములు ఆకాశ మార్గంలో హాయిగా విహరించింది. ఈ 1000 ఏళ్ళు పూర్తవుతూ ఉండగా ఆయన 9 రూపములు ధరించాడు. ఈ 9 రూపములతో ఒక్కొక్కసారి ఆవిడకు ఒక్కొక్క గర్భం ప్రసాదించాడు. ఒకేసారి ఆవిడ గర్భంలో 9 మంది పిల్లలు పుట్టుకొచ్చారు. ఇలా 9 మంది పడగానే ఆయన సిగ్గుపడుతున్న భార్యతో, ఏకకాలంలో 9 మంది పిల్లలు పుట్టే యోగం ఉన్నది, నేను నీకు ముందే చెప్పాను కదా నా వల్ల సంతానం కలుగుతుందని చూసుకో అన్నట్ట. ఆ క్షణమే ఆవిడ, మన సహజంగా కవల పిల్లల్లో 3 పిల్లల గురించో విన్నాం, 9 మంది ఆడపిల్లల్ని కన్నది. ఆ 9 మంది కర్దమ ప్రజాపతి పోలికతో ఉన్నారు. తండ్రి పోలిక కూతురికి వస్తే ఆ కూతురు యోగ జాతకురాలు అవుతుంది. అలాగే
తల్లి పోలిక కొడుక్కు వస్తే వాడు యోగజాతకుడు అవుతాడు. అలాగ 9 మంది తండ్రి యొక్క పోలికతో పుట్టుకొచ్చారు, పరమసుందరీమణులు పుట్టుకొచ్చారు. ఆ 9 మందికి కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని పేర్లు పెట్టాడు. ఈ తర్వాత ఇంకా మీకు పిల్లలు పుట్టారు కదా, మళ్ళీ నేను వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టేస్తాను, వెళ్ళొస్తా అన్నాడు. ఆవిడ భర్త దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, నేను ఎంత పొరపాటు చేశానండి, నీలాంటి మహాయోగిని కేవలం కామవాంచ తీర్చమని అడిగాను, అంటే అది అధర్మము కాదు ధర్మమే, శరీర ధర్మం అంటారు దాన్ని, సంతానం పొందడం కూడా ధర్మమే, కానీ మోక్షం లేనప్పుడు శరీరం వల్ల వచ్చే లాభమేమున్నది, ఈ శరీరం భగవంతుడు దేనికి ఇచ్చాడు, కేవలం కామవాంచ కోసమో సుఖం కోసమో కాదు, కైవల్యం పొందడానికి, పరాత్మ నుండి పొందడానికి శరీరం అవసరం, అటువంటి శరీరము ఇంతవరకు సుఖములే పొందింది, నాకు మోక్షం కావాలి, మోక్షం కొడుకు ద్వారా వస్తుందని మా నాన్నగారు చెప్పారు, మీరు చెప్పారు, విష్ణువు చెప్పాడు, మోక్షమిచ్చే కుమారుణ్ణి ప్రసాదించి అప్పుడు కావాలంటే మీ దారిని వెళ్ళండి, నాకు ఇక తుచ్చమైన శరీర వాంఛలు లేవు, సంపదల మీద వ్యామోహం లేదు, కామక్రోధాదులు లేవు, కేవలం నన్ను ఉద్ధరించే ఒక కొడుకు కావాలని కోరుతున్నానగానే అప్పుడు విష్ణు మాటలు గుర్తుకొచ్చాయనికి, నేను పుడతానన్నాడుగా అలాగే అని ఆవిడ చేత సంవత్సరం పాటు గొప్ప వైష్ణవ వ్రతం చేయించాడు. ఆ సంవత్సర కాలం కేవలం పాలు తాగుతూ శ్రీమన్నారాయణ నామస్మరణ చేసింది, హరికథలే వింది. అప్పుడు ఆవిడ శరీరంలో ఈ మహాత్ముడు కర్దముని ద్వారా విష్ణు ప్రవేశించాడు. ఆ తర్వాత మహాపర్వదినము నాడు, అది కూడా శ్రావణ మాసంలో, నల్లని శరీరంతో, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి ఛాయతో, నీలమేఘ ఛాయ శరీరంతో కపిల మహర్షి పుట్టుకొచ్చాడు. ఆ కపిలుడు విష్ణువు యొక్క దివ్యావతారం, అంశావతారం. ఆయన పుట్టడంతో భూమండలం అంతా పులకించిపోయింది, దేవతలు పుష్పవృషం కురిపించారు, బ్రహ్మదేవుడు వచ్చి నాన్నగారు ఇక్కడున్నారా అని ఆయన పాదాలు పట్టుకుని ఆయన మీద పువ్వులేసి కాళ్ళ మీద తలపెట్టి నమస్కరించాడు, 4 తలలు పెట్టి నమస్కరించాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి ఆయనకి కపిలుడు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత భార్యని, ఇక నేను ఎక్కువ కాలం ఉండను, ఒక క్షణం అబ్బాయితో ఏకాంతంగా మాట్లాడతాను, నువ్వు పక్కనుండని చెప్పి భార్యని పక్క గదిలోకి పంపేసి, ఆ తర్వాత ఎందుకని భార్య ఎదురుగుండా కొడుక్కి దండం పెట్టడానికి నామోషి వచ్చింది దానికి, అందుకని ఆవిడ పక్కకి పంపి కొడుకు కాళ్ళ మీద పడి నమస్కరించాడు. తండ్రి అయినా కొడుకు విష్ణు అని తెలిసినప్పుడు నమస్కరించాలి, కానీ తన భార్య సామాన్య స్త్రీ ఏమో ఇలా నమస్కరిస్తే ఆవిడ ఏమనుకుంటుందో, ఎందుకు వచ్చిందనుకుని కొంచెం భార్యని ఇంకా పూర్తిగా ఆయన యోగజాతకురాలిగా, యోగినిగా గుర్తించక, ఆవిడ ఏమైనా అనుకుని భవిష్యత్తులో కొడుకుని ప్రేమగా చూడదో, లేక కొడుకుని ప్రేమగా చూడటం మాట పక్కన పెట్టి తండ్రి చేత నమస్కారం పొందినవాడా అని తిడుతుందనో, లేక ఇప్పుడే వైరాగ్యం వస్తుందనో, ఏదో ఒక భావన మనస్సులో పెట్టుకుని ఆవిడ దూరంగా పంపి ఆ తర్వాత కొడుకు కాళ్ళకి నమస్కరించి, తండ్రి వస్తుని ఇచ్చా, నేను తండ్రిని, నువ్వు కొడుకువి, నాకు నమస్కరించాలి, కానీ జ్ఞానదృష్ట్యా నీవు సర్వలోక వ్యాపక అనంతుడివి, విష్ణువువి, నేను నీ సృష్టిలో ఒక పరమాణువుని, ఎక్కడి ఆది విష్ణువు, ఎక్కడి ఆది విష్ణువు యొక్క అనుగ్రహం పొందిన అంశతో పుట్టిన ఒక సామాన్య ప్రజాపతి, నాకు ఈ ప్రజాపతి పదవి వద్దు, వైకుంఠమియ్యి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అనగానే టక్ నా పిల్లవాడు శంఖచక్ర గదాపద్మాలు ధరించిన విష్ణువుగా లేచి నిలబడి, నీకు జ్ఞానం లభించింది కనుక ఇప్పుడే వరం ఇస్తున్నాను, బిందు సరోవరం యొక్క మధ్య భాగంలో అదృశ్యంగా ప్రవేశించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించు, మోక్షం పొందుతావు అన్నాడు. వెంటనే ఆయన మళ్ళీ కుమారుడికి నమస్కరించి బయటకు వచ్చి భార్యకి చెప్పి ఇక వెళ్ళిపోతున్నాను అనగా, మరి నా దిక్కేమిటండి, ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారండి, కన్యాదానం చెయ్యాలంటే మీరుండద్దా అండి అనగా, నేనున్నా లేకపోయినా పోలీస్ అయితే హరిప్రసాద్ గారు కళ్యాణ మండపం ఇస్తారులే, ఆ మాత్రం సహకారం చేస్తారులే, పర్వాలేదు అని ఆయన నచ్చ చెప్పాడు. అబ్బాయి లేదు అయినా మీరు ఉండండి అండి, కళ్యాణ మండపం ఆయన ఇచ్చిన కన్యాదాత మీరే అంటే అప్పుడు ఆయన వెళ్ళి ఏం చేశాడు, వెంటనే బ్రహ్మ మానస పుత్రుని పిలిచాడు, మరీచి మహర్షిని పిలిచి కళ అనే కూతుర్ని ఇచ్చాడు, కళని మరీచికి ఇచ్చాడు, అనసూయాదేవిని పిలిచాడు, అత్రి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు, శ్రద్ధని పిలిచాడు, అంగిరస మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు, హవిర్భువుని పిలిచాడు, పులస్త్య ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు, గతిని పిలిచాడు, పులహునికిచ్చి పెళ్లి చేశాడు, క్రియ అనే కూతుర్ని పిలిచాడు, క్రతువు అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు,
ఖ్యాతిని పిలిచాడు, భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు, అరుంధతిని పిలిచాడు, వశిష్ఠ మహర్షికిచ్చి పెళ్లి చేశాడు, శాంతిని పిలిచాడు, అథర్వునికిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అరుంధతి స్వయముగా కర్దమ ప్రజాపతి కూతురు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆవిడ మతంగ మహర్షి దగ్గర వశిష్ఠుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పెరిగింది. వశిష్ఠుడు తపస్సు పెడుతూ పెడుతూ భార్యను ఇంట్లో అట్టే పెట్టక ఆవిడకి ఇచ్చాడు. అందుకని మతంగుని దగ్గర పెరగటం వల్ల మతంగ కన్య అన్నారు తప్ప పుట్టుకతో దేవహూతికి కర్దముడికి పుట్టింది. భాగవతంలో తృతీయ స్కందంలో ఉంటుంది ఇది. కాబట్టి గుర్తుపెట్టాడు, ఈ 9 మంది కూడా కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినవాళ్ళు. అంటే స్వయంగా అనసూయ, అరుంధతి, భృగు మహర్షి భార్య ఖ్యాతి, సొంతక్క చెల్లెడు, ఒకే తల్లి పిల్లలు, ఒక తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అందరికీ పెళ్ళిళ్ళు చేసేసి ఇంక నువ్వు నన్ను ఆపే అవకాశం లేదు. కన్యాదానం చేసేసాను కదా, అన్ని పనులు పూర్తి చేశాను కదా, ఆఖరికి కరెంటు బిల్లుతో సైతం కట్టేసి మరిగిపోతున్నాను, నేను వెళ్ళిపోయాక నీకు నాకు ఏ బంధం లేస్తామా అని చెప్పి ఆవిడ్ని విడిచిపెట్టి హాయిగా బిందు సరోవరంలో కూర్చుని వాసుదేవ స్మరణ చేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ అంది, మీరు వెళ్ళిపోతారు మరి నాకు మోక్షము అంది, నాకు ఇంకా పనులు లేవు, పిల్లల పెళ్లి చేశారు, ఇక పిల్లల పురుగులు నాకెందుకు. ఆవిడ చాలా గొప్పదండోయ్. ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా, పిల్లలకి పెళ్ళయ్యాక ఇంకా పిల్లలను తీసుకురావటం, మనవలు మనవరాళ్ళు నాకు ఈ పెంచలేదు, ఈ మనవలు నన్ను ఏం చేస్తారు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరించేందుకు మార్గం చెప్పండి అంది. అందుకేగా నీకు కొడుకునిచ్చాను, ఇంట్లో ఉన్న అబ్బాయి అబ్బాయి అనుకుంటున్నావేమో, వాడు అబ్బాయి కాదు, ఈ అబ్బాయిలందరికీ కూడా శాశ్వతమైన మోక్షం ఇచ్చే విష్ణు, ఇక నీవు కొడుకుని పట్టుకో నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆవిడ కుమారుడి దగ్గరకు వచ్చి, నాయన మీ తండ్రి గారు చెప్పారు, తద్వారా నీవే ఆది విష్ణువి పరంధాముడివని గ్రహించాను, నన్ను కూడా ముక్తికి పంపించు. మీ నాన్నగారు ఎలాగో వైకుంఠానికి వెళ్ళిపోయారు, ఆయనంటే జ్ఞాని తపస్సు చేసుకు వెళ్ళిపోయాడు, మధ్యలో నేను ఒక్కదాన్నే మిగిలా. అదేమిటో తెలియదు కానీ భర్తలు ఎప్పుడూ భార్యను విడిచిపెట్టి ముందు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఈ భార్యలు ఒంటరిగా ఎలా బతుకుతారో పట్టించుకోరు. పైగా మీ తండ్రి గారు మోక్షానికి నన్ను అర్హురాలని చెయ్యాలని సంకల్పించి అదేదో కొడుకు ద్వారా పొందు అన్నారు. నువ్వా సామాన్యుడివి కాదు, వాసుదేవుడివి, అందువల్ల నిన్ను ప్రార్థిస్తున్నానంటే, అప్పుడు ఆయన తల్లిని కూర్చోబెట్టి అపూర్వ రీతిలో ఒక బోధ చేశాడు. దానికి సాంఖ్యయోగం అని పేరు, కపిల సాంఖ్యం. ఆ సాంఖ్యయోగాన్నే మళ్ళీ కృష్ణుడు కొంచెం క్లుప్తం చేసి భగవద్గీతలో సాంఖ్యయోగం అనే పేరుతో చెప్పాడు. అందరికీ మూలం సాంఖ్యయోగం ఇచ్చినవాడు కపిలుడు, విష్ణువు యొక్క దివ్యావతారం అది. ఆ చెప్పిన స్థానమే ఇప్పుడు మనకి బిందు సరోవరం దగ్గర సిద్ధపదం అంటారు, సిద్ధాశ్రమం సిద్ధపదం అంటారు. అక్కడికి ఆది శంకరాచార్యులు వారు వెళ్ళారు, శిష్య సమేతంగా వెళ్ళారు. అక్కడ కూడా సాంఖ్యయోగం యొక్క మహిమని వివరించారు. శంకర విజయంలో వస్తుంది అది. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటో తెలుసా, అసలు మానవుడికి దుఃఖానికి మూల కారణం లేక మోక్షం పొందడానికి మూల కారణం మనస్సే అన్నాడు ఆయన. చేతః కల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే. మనస్సే బంధమునకు మోక్షానికి మూలం, దాన్నే మరో రకంగా మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో. ఆయన చెప్పిన శ్లోకాన్ని కొంచెం మార్చి చెప్పారు. ఈ మనస్సే ఇటు సంసారంలో బంధం పొందడానికి, ఇరుక్కుపోవడానికి, సంసారం నుంచి విముక్తి పొందడానికి మూలం. ఈ మనస్సు ఏం చేస్తుంది, ఇతరుల మాట వినకుండా తన మాట తాను వినడం మొదలు పెడితే అప్పుడు ఈ సంసారంలో ఉన్న వ్యామోహాల వెంట పడుతుంది. అలా కాకుండా ఈ విషయాల మీద ఆసక్తి విడిచిపెడితే, విషయాలంటే ఏమిటనమాట, గృహం, భార్య, భర్త, పిల్లలు, ఆ తర్వాత మనవలు మనవరాళ్ళు, ఆస్తులు, షేర్ మార్కెట్లు, మద్యపానాదులు, ఇలాంటి వాటి వెంట పడుతుంది. వీటిల్లో ఇరుక్కున్నంతసేపు అందులోంచి బయటికి రాలేదు. ఈ విషయముల మీద ఆసక్తమైతే దానికి బంధం అని పేరు. ఒక తాడుతో కాళ్ళు కట్టేస్తే ఆ తాడు తంచుకోవడం తేలికట, సంకెళ్ళు చేతులకి కాళ్ళకి వేసినా సంకెళ్ళు కూడా తెగగొట్టుకోవడం తేలికే. కానీ సంసారంలో ఉన్న వస్తువుల మీదకి మాత్రం మనస్సు వెళ్ళిందా, ఆ బంధం అంత తేలిగ్గా తెగదు. అందుకే ఇంట్లో కూర్చున్నా సరే ఎంత పురాణం వింటామో మళ్ళీ బయటికి వెళ్ళగానే, ఇదిగో మనవడు ఎలా ఉన్నాడు, మనవరా ఎలా ఉంది అని మళ్ళీ ఫోన్లో అడుగుతారు. ఇదన్నమాట బంధం యొక్క లక్షణం. ఈ బంధమును అందులోంచి బయటికి తీసుకురావడానికి ఒకటే మార్గం, పరమాత్మ మీద ఆసక్తమైతే మనస్సుకి మోక్షం వస్తుంది. అందుకే సంసారంలో ఉంటూ కూడా అందులోంచి బయటపడటానికి వీలున్నంత వరకు భగవంతుని యొక్క కథలు వినాలి, నామస్మరణ చెయ్యాలి, భగవద్భక్తులతో స్నేహం చెయ్యాలి. ఎప్పుడు సాయంకాలం ఆరవుతుందా, ఎప్పుడు మనం శారదా పరమేశ్వరి సంస్థానానికి వెళదామా, ఎప్పుడు భాగవతం మొదలవుతుందా అనుకుంటే కూడా చాలట, అప్పుడు బంధ విముక్తి అవుతుంది. తద్వారా మానవుడికి దుఃఖం రాదు. అసలు బంధం వల్లే దుఃఖం. ఎప్పుడైతే అందరినీ నా అనుకుంటున్నామో, ఈ నా అనుకున్న వాడికి ఇంత తేడా రావడం వల్ల దుఃఖం వస్తుందిట. కొడుకు నావాడు అనుకున్నాం, కొడుకు పెళ్ళి కోడలు రాగానే ఈవిడికి ఏమనిపిస్తుంది తల్లికి, ఇంతవరకు కొడుకును పెంచాను, కోడలు వచ్చింది, ఆ కోడలు లాక్కుపోతుంది, ఈ కొడుకు నాకు దూరం అయిపోతాడని ఒక రకమైన ద్వేషం మొదలవుతుంది. ఆ ద్వేషం వల్ల దుఃఖం వస్తుంది. లేదా ఈ కొడుకుని కోడల్ని వేరు చేయాలనే దుర్బుద్ధి పుడితే అది తనకి దుఃఖంగా మారుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కోడల ద్వారానో లేకపోతే అల్లుడి ద్వారానో సంపదలు రాకపోతే దుఖం వస్తుంది. లేదా వీళ్ళ మీద ప్రేమ ఎక్కువడం వల్ల వీళ్ళలో ఎవరికైనా దుఃఖం వస్తే ఆ దుఃఖం తనదిగా భావిస్తుంది. ఇక్కడ నుంచి ఈ పరంపరగా దుఃఖాలు మొదలవుతాయి. ఒక పిచ్చుక అలా తిరుగుతోందిట. ఇంతలో ఆ పిచ్చుకను ఒక పిల్లి వచ్చి కొరికి చంపేసి వెళ్ళిపోయింది. పిల్లి పిచ్చుకను తినేస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం బాధపడలేదట. అయ్యో అన్నారు కొంతమంది, కొంతమంది అది కూడా అల్లా, పిచ్చుకి చచ్చిపోయిందా, పిల్లి కొరికేసిందా అని నవ్వారట కూడా కొంతమంది. ఆ మర్నాడు ఈ పిల్లి వీళ్ళు కష్టపడి పెంచుకుంటున్న కోడిని కొరికేసింది. ఇంకా చూడండి ఆ ఇంట్లో వాళ్ళు ఏడ్చారు, అమ్మ బాబోయ్ మా కోడి జీడిపప్పు పెట్టాం, జీడి పెట్టిన కోడి బోడైపోయింది అని బోడుమని ఏడ్చారట. ఎందుకని, ఘన బిడాలంబుచే కాటుపడిన కుక్కుటంబునయందున్న మమట పిచ్చుక ఎందు కలదే. భయంకరమైన పిల్లి చేత చంపబడిన కోడి మీద ఉన్న వ్యామోహం, ప్రేమ పిచ్చుక మీద ఎందుకు ఉండడం లేదంటే, పిచ్చుక నీది కాదు అనుకున్నావు, దాన్ని నువ్వు పెంచలేదు, కానీ కోడిను నువ్వు పెంచావు. నిజం చెప్పాలంటే సంసారంలో అందరం అంతేట, కొందరం పిచ్చుకులం, కొందరం కోడి లాంటి వాళ్ళం. కోడి మనదనుకోవడం వల్ల ఏడుపు వచ్చింది, పిచ్చుక మంది కాదనుకోవడం వల్ల, దూరంగా ఎక్కడో ఉన్న వస్తువడం వల్ల వ్యామోహం లేదు. అలాగే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళని మీరు పెంచారు గనక, వారితో బంధం ఉంది గనక, మా వాళ్ళు అనుకున్నారు గనక, వాళ్ళకి దెబ్బ తగిలితే మీకు దుఃఖం వచ్చింది. అదే పద్మాకర్ గారికి దెబ్బ తగిలితే మీకే తగిలిందా అండి అంటే అడగచ్చు, లేదా అది కూడా అడగకుండా ఓహో దెబ్బ తగిలిందా పర్వాలేదు రండి రేపు తగ్గిపోతుంది రండి అంటాడు వీడికి. ఈ పద్మాకర్ గారికి దెబ్బ తగిలితే రేపు తగ్గిపోతుంది రండి అన్నావు, అదే మీ మనవడికో మీ అబ్బాయికో తగిలితే అయ్యి బాబోయ్ మా మనవడికి తగిలేసిందని మళ్ళీ ఈ పద్మాకర్ గారి దగ్గరికి వచ్చి దెబ్బ తగ్గడానికి మంత్రం ఉంటే చెప్పరా అంటాడు. అంటే ఎంత ఎక్కడుంది తేడా, వాడేమో నా ఇది నాది కాదు అంటే మమత, ఎందెందు మమత ఉంటే ఆ మమత వల్ల మనకి దుఃఖం కలుగుతుంది. ఆ మమత తెంచుకోవడానికి మనస్సే మూలం. కాబట్టి మనస్సును ఏం చేయాలి, ఇది నాది అనే బంధం నుంచి బయటపడేయాలి. మనస్సు నాది అనే బంధంలో ఉన్నంత వరకు అది సంసారం, అది దుఃఖం, అందులోంచి బయటపడితే అది మోక్షం. అందుకని ఈ బయటపడడానికి పరమాత్మ మీద ఆసక్తి పెంచుకోవాలి, కథల మీద ఆసక్తి పెంచుకోవాలి. ఏ కథలు, భగవత్ కథల మీద, భగవద్భక్తులతో స్నేహం పెంచుకోవాలి. అప్పుడు క్రమక్రమంగా మోక్షం లభిస్తుంది. నీకు మొదట్లో నా భర్త అనే ప్రేమ ఉన్నది, ఆ తర్వాత నా కూతుళ్ళు అనుకున్నావు, ఇప్పుడు నన్ను కొడుకు అనుకున్నావు. ఇప్పుడు రాను రాను ఏమవుతుంది, ఎవరి బతుకు వాళ్ళదే, కూతుళ్ళు ఏమిటి, కొడుకు ఏమిటి, భర్త ఏమిటి, ఎవరితో బంధం లేదనుకోగానే నీలో ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పే మోక్షమంటే. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చా విడంబనం. అమ్మా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి నేనే, నేనే కోడి, నేనే పిచ్చుక, నేనే సింహం, నేనే పులి, నేనే మనిషి, నేనే సకల జీవులు. ఈ చరాచర జగత్తంతా నా చేత నింపబడి ఉన్నది. అందుకే ఉన్నాడు అహం సర్వేషు భూతేషు భూతాత్మ అవస్థిత సదా, సదా ఎల్లప్పుడూ నేను అన్ని ప్రాణుల యందు ప్రాణము అనే పేరుతో ఉన్నాను. కాబట్టి మీరంతా బతుకున్నారంటే ఆ ప్రాణం ఆయనే. మనం కదులుతున్నామంటే ఆ చైతన్యం, ఆ పరమాత్మ, ఆయన ఉంటేనే చైతన్యం, అది ఉంటేనే శివం, అది లేకపోతే శవం. ఇప్పుడు నువ్వు ఆలోచించు, అందరిలో నేనే ఉన్నాను కదా, అప్పుడు ఎవరు నేను అవమానిస్తే ఎవరిని అవమానించినట్టు, నన్ను అవమానించినట్టే. అందుకని తమ్ అవజ్ఞాయ, ఈ ప్రాణులు ఎవరినైనా నువ్వు అవమానం చేస్తే మాం నన్నే అవజ్ఞాయ అవమానించినట్టు భావించు. ఈ విషయం తెలుసుకోక రాతిని ప్రతిష్ఠించి దానిని పూజించి ఆ రాతికి ఎదురుగుండా నిలబడినటువంటి ప్రాణుల్ని అసహ్యించుకుంటే అప్పుడు ఆ రాతిలో నేను ఎలా కనపడతాను? అందుకని కురితే అర్చావిడంబనం, కేవలం రాళ్ళని మాత్రమే పూజిస్తే అంటే మళ్ళీ పూజించొద్దని కష్టమా? అక్కడ మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు మనం. భగవంతుడనే పేరుతో విగ్రహమునే పూజించి ఆ విగ్రహము నుంచి వచ్చిన ఇటువంటి ప్రాణుల్ని అవమానిస్తే అప్పుడు ఈ పూజ వ్యర్థమైపోతుంది. యో మాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మంయేవ జుహోతి సహ. ప్రాణులందరిలో నన్ను చూడడం మానేసి అందరిలో ఈశ్వరుడున్నాడని గ్రహించి గౌరవించక, సాటి ప్రాణిని హింసించి తిట్టి బాంబులు పెట్టి చంపి నామతం మాత్రమే గొప్పదనుకుంటూ ప్రచారం చేసే దౌర్భాగ్యులు ఎటువంటి వాళ్ళు అంటే యజ్ఞం అనే పేరుతోటి బూడిదలో నెయ్యి పోసినటువంటి వాళ్ళతో సమానం. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో వెయ్యాలి నెయ్యి, అలా కాకుండా అక్కడ బూడిద ఉంది, బూడిదలో నెయ్యి పోసి మంత్రం చదివితే దానివల్ల ప్రయోజనం ఉన్నదా? అలాగే సాటి ప్రాణుల్ని ప్రేమించక జీవుల్ని అసహ్యించుకుంటూ కేవలం మేము భగవంతుణ్ణి పూజిస్తున్నామన్న వాళ్ళ పూజ కూడా ఈ విధంగా భస్మములో వ్రేల్చబడిన నెయ్యి వలె వ్యర్థమైపోతుంది. కాబట్టి నిరంతరం ప్రతి ప్రాణిని ప్రేమించు. నిర్వైర సర్వభూతేషు, అన్ని ప్రాణులతో వైరం లేకుండా ఉండు. వైరం లేకుండా ఉన్నాము కదా అని ధర్మద్రోహుల్ని మళ్ళీ ఉపేక్షించకూడదు. ధర్మమునకు హాని చేస్తున్న ద్రోహులు అటువంటప్పుడు మాత్రం వాళ్ళని సంహరించడం కూడా అది కూడా ధర్మంలో ఒక భాగమే. కాబట్టి క్రియ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ఒకప్పుడు మంచి ఒక్కొక్కప్పుడు చెడ్డ అవుతుంది, ఒక్కొక్కప్పుడు చెడ్డ ఒక్కొక్కప్పుడు మంచి అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు, ఒక పరమ దుర్మార్గుడు కొన్ని వందల మంది భక్తుల్ని చంపడానికి వస్తే అటువంటిప్పుడు ఆ దుర్మార్గుడిని చంపితే లేక అటువంటిప్పుడు అబద్ధం ఆడితే అది గొప్ప వేదధర్మం అవుతుంది. ఉదాహరణకు ఒక టెర్రరిస్ట్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడే పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో బాంబులు పెట్టే ఐసిస్ వాడు ఒకడు వచ్చాడు, వాడు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. మీరంతా ఇంత పురాణం వింటున్న వాళ్ళు హడిరిపోయి ఆ వెనకాతలున్న ఎక్కడో దొడ్లో గోశాలలో దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చి, ఏమో నువ్వు అబద్ధం ఆడవట, ఈ పాపాత్ములంతా ఏమయ్యారు, మీరు పాపాత్ములు వాడి దృష్టిలో ఏమయ్యారు, వాళ్ళని చంపేస్తానని అడిగితే నేను నిజమే చెబుతానండి గోశాలలో దాక్కున్నారండి అని చెబితే వాడు మిమ్మల్ని అందరూ వేసిపోతాడు, రేపటి నాకు శ్రోతలు ఉండరు, అది మహాపాపం కదా. అప్పుడు ఏం చేయాలట? ధర్మ సంస్థాపన కోసం అసత్యమాడి వాడిని సంహరిస్తే, ఒకవేళ నేను వాడిని సంహరిస్తే అది మహాపుణ్యం అన్నాడు. ఎందుకంటే ఇంతమంది ధర్మమూర్తులకు ఒక అధర్మవర్తి వల్ల గండం వస్తున్నది గనక అటువంటి ధర్మ సూక్ష్మము తెలియాలి. సాధకుడు సకల ప్రాణుల్ని సమదృష్టితో చూడాలి. సమదృష్టి అన్నదే చాలా తేడా. సమదృష్టి అన్నాం కదానని కుక్కని నక్కని పందిని జీవిని సమానంగా చూడండి. చూడడం అంటే కుక్కని తీసుకొచ్చి మూతి మీద పెట్టి నాకించుకోమనే, పందిని పద్మాకర్ గారిని సమానంగా చూడమన్నారని నా పక్కన పందికి సీట్ వేసి నన్ను కింద కూర్చోబెట్టమనే, అది కాదు. అక్కడ ఆ ప్రాణిలో కూడా ప్రాణం ఉన్నది, హింసించద్దు అనవసరంగా. అంతేగాని దేని వెళ్ళి ఎక్కడ పెట్టాలో అది పెట్టాలట. ఎంత గొప్పగా చెప్పాడంటే జగత్తులో వివిధ భేదాలని కల్పించే భగవంతుని దివ్యశక్తిని కాలం అంటారు. కాలం అని దేన్ని అంటారు? ఈ జగత్తులో రకరకాల భేదములతో ఉన్న పరమాత్మ. భేదములు లేకుండా పరమాత్మ ఉండడు. అనగా ఒకడు పొడుగు, ఒకడు పొట్టి, ఒకళ్ళు ఆడ, ఒకళ్ళు మగ, కొన్ని జంతువులు, కొన్ని రెండు కాళ్ళ జంతువులు, కొన్ని ఏమో తిండి తింటాయి, కొన్ని తినకుండా బతుకుతాయి, కొన్ని నీళ్లలో ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటాయి, కొన్ని నీళ్లలోనూ నేల మీద ఉంటాయి, కొన్ని కేవలం ఆకాశంలో తిరుగుతాయి. ఇవన్నీ పరమాత్ముని యొక్క దివ్య రూపాలు. ఈ భేదములకు కాలం అని పేరు. రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే. రూపములతో శక్తులతో భేదముగా ఉన్నటువంటి ఈ ప్రాణులన్నిటికీ కలిపి కాలమని పేరు. ఈ కాలం మీద దేహాభిమానం కాకుండా పరమాత్మాభిమానం ఉంచాలి. కానీ దేనిచేత ఏ పని చేయించాలో మళ్ళీ ఆ పని మాత్రమే చేయించాలి. అన్నిటినీ సమానంగా చూడమన్నాం కదా అని గాడిద చేత బరువులు మోయించకుండా గాడిదని పిలిచి ప్రొఫెసర్ గాడిద గారు ఉపన్యాసం చెబుతారు అనకూడదు. అలాగే పద్మాకర్ గారు గాడిద బరువు మోస్తారు అనకూడదు. దేని చేత ఏ పని చేయించడానికి పరమాత్మ సృష్టించాడో దాని చేత ఆ పనినే చేయించటమే సమదృష్టి. సమదృష్టి అంటే అది, కాలం అంటే ఈ భేదములే. ఇది తెలుసుకోవాలి. సోనంతోంతకర కలహ అనాదిహి ఆదికృదవ్యయ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం. ఈ ప్రాణుల్ని పుట్టించటం, పెంచడం, వారి ప్రాణము తీయడం పరమాత్మ యొక్క లీల. అలాగని ప్రాణుల్ని ప్రాణాలు తీసే యమధర్మరాజు గారికి శాశ్వతమైన ఆయువు ఉంటుందంటే ఉండదట. అనాది అయిన ఈ కాలం అన్నిటినీ అంతం చేస్తుంది. అలా అంతం చేసే కాలానికి దేవత విష్ణువు అని పేరు. ఆ కాలానికి వృద్ధి లేదు. కాలానికి వృద్ధి ఎక్కడ ఉంటుంది? నాశనము లేదు. కాలం అలా తిరుగుతుంటుంది, పగలు రాత్రి అలా జరుగుతూ ఉంటాయి, వాటికి నాశనం ఉండదు. వికారాలు లేవు. కొంతమంది జనుల్ని సృష్టించి ఆ జనుల్ని మళ్ళీ జనుల ద్వారా సంహరింపజేసి ఈ ప్రాణాలు తీయటానికి మృత్యుదేవతని సహాయం ఇచ్చి యముణ్ణి నిలబెట్టి మళ్ళీ యముణ్ణి కూడా యుగాంతంలో చంపడమే కాలము యొక్క లక్షణం. అంటే యముడు కూడా అంతమైపోతాడు, ఇప్పుడున్న మృత్యువు కూడా అంతమైపోతుంది. అవి కూడా అంతమయ్యేవే కానీ అనంతములు కావు. అంతం లేకుండా శాశ్వతంగా ఉండేవాడు ఒక్క పరమాత్మ మాత్రమే. మానవ జన్మ ఉత్పత్తి చాలా గొప్పది. ఇది గ్రహించి ప్రతి ప్రాణిని చాలా జాగ్రత్తగా ఏ విధముగా గౌరవించాలో ఆ విధంగానే గౌరవించు. అలాగని అనవసరంగా నెత్తినా పెట్టుకోకు, ధామ్మని కింద పారేయకు. స్త్రీ పురుషుల యొక్క రేతస్సు వల్ల జీవి సూక్ష్మాతి సూక్ష్మమైన కలమై గర్భంలో ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భంలో క్రమంగా అందులో అధోముఖంగా పెరుగుతాడు. తల్లి యొక్క గర్భకోశం పైకి కఠినంగా లోపల మెత్తగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారాదులు లోపల ఉన్న శిశువుని తరచుగా పీడిస్తూ ఉంటాయి. తల్లి కారం ఎక్కువగా తిన్న రోజున కడుపులో ఉన్న శిశువు బాధపడతాడు. తల్లి వ్యసనాలకి గురైతే ఈ లోపల ఉన్న పిల్లవాడు కూడా పరమ దుఃఖం పొందుతాడు. తల్లి తీసుకునే ప్రతి ఆహారము పిల్లవాడిని పీడిస్తుంది. గర్భవతులు మాంసం తింటే ఆ సమయంలో కడుపులో ఉన్న శిశువు, అయ్యో నా తల్లి ఎంత అపచారం చేస్తోంది, కడుపులో ఉన్న చిన్న పిండానికి మాంసంతో కూడిన కూడు పెట్టి మాంసం పెంచుతోందని తెగ ఏడుస్తట. భాగవతంలో చెప్పారు. అయినా తల్లికి తెలియదు. కడుపులో ఉన్న పిల్లవాడి కోసమని తీసుకోకూడని నిషిద్ధమైన ఆహారాలు తీసుకుంటుంది. ఆ సమయంలో పిల్లవాడు రోజు ఏడుస్తాడు. క్రమక్రమంగా కాళ్ళు కళ్ళు కీళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని సూక్ష్మక్రిములు తల్లి గర్భంలో ప్రవేశించి ఆ పిల్లవాడిని కుట్టేస్తూ ఉంటే వాడు పైకి ఏమి చెప్పలేక అల్లాడిపోయి కదులుతాడట. వాసుదేవ, పరంధామ, ఎన్ని పాపాలు చేసి ఈ తల్లి గర్భంలో ప్రవేశించాను. ఈ గర్భం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను మర్చిపోను, నిన్నే తలుచుకుంటాను, నీ కథలే వింటాను, నాకు జన్మ లేకుండా చెయ్యి బాబోయని ప్రార్థిస్తాడు. క్రమంగా 9 నెలలు గడుస్తాయి. ఈ కాలంలో తల్లులు గనక పురాణాదులు వింటే, భగవన్నామం కనుక వింటే, భగవన్నామం అంటే ఆ పిల్లలకు ఆ శక్తి కలిగి పుట్టినప్పుడు జ్ఞానులై పుడతారు. ఆ తల్లి అజ్ఞానంలో పడి చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తే, వినకూడనివి వింటే, అనకూడని మాటలంటే పిల్లలు కూడా అలాంటి గోండాలై పుడతారు. అందుకే సీరియల్స్ చూడకూడదు. ఈ టైంలో పిచ్చి పిచ్చి సీరియల్స్ దెబ్బగట దొంగల ముఠా సినిమాలు చూస్తే పుట్టేవాడు దొంగల ముఠాలే పుడతారు, బిల్లు ఆడెన్లు పుడతారు. హింసతో కూడిన ఆహారం తింటే పుట్టినవాడు హింసతో కూడినవాడు అయిపోతాడు. అందుకని సాత్విక ఆహారం, పవిత్ర కథాశ్రవణం చెయ్యాలి. ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు లీలావతి నారదుని ద్వారా ఏకధాటిగా భాగవతం వింది, అందువల్లే ప్రహ్లాదుడు పుట్టాడు. తక్కిన పిల్లలు పుట్టినప్పుడు అలాంటివి వినలేదు, అందుకే ఎందుకు పనికి మళ్ళీ పుట్టారు. కాబట్టి ఇప్పుడు మనం పిల్లల్ని సత్సంతానాన్ని పొందాలంటే ముందు తల్లులు బాగుపడాలి. తల్లులు బాగుపడాలంటే వాళ్ళకక్క మంచి మార్గాన్ని ఉపదేశించే తల్లిదండ్రులు ఉండాలి, భర్త ఉండాలి, వాతావరణం ఉండాలి. అందువల్ల పిల్లలు పుట్టేటప్పుడు తల్లి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి కడుపులో దుఃఖం పొందుతారు. చివరి అంత్యకాలంలో ప్రాజాపత్య వాయువు అని ఒక వాయువు ఉంటుంది, అంటే పిల్లల్ని పుట్టించే వాయువు. ఈ వాయువు శరీరంలో ప్రవేశించి తల్లి కడుపుని బాగా కదిలిస్తుంది. ఆ వాయువు వల్ల పిల్లవాడు తల్లకిందులుగా బయటకు వస్తాడు. ముందు తల బయటికి రావాలి. అలా వస్తే ఆ శిశువు ఉత్తమ జన్మను ఎత్తినట్టు. ఒక్కొక్కప్పుడు ఎదురుగాళ్లతో పుడితే మేనమామకి గండం చేయడానికో, లేక ఏవో కొన్ని మంచి పనులు చేయడానికో, లేక దుష్కర్మలు చేయడానికో పుడతారు. అంటే ఎదురుగాళ్లతో పుట్టేవాడు అయితే కృష్ణుడైనా పుట్టచ్చు, లేదా బిల్లాడనైనా పుట్టచ్చు, ఇందులో ఏదైనా అవ్వచ్చు. సహజంగా మాత్రం అధోముఖుడై ముందు ముఖంతో శీర్షోదయమై పుడతారు. పుట్టిన తర్వాత కూడా వాడు ఏమైపోతాడో చెప్పారు. అయ్యో, పుట్టాక వాడికి స్వతంత్రం ఉండదు, వాడికి కొంచెం కొంచెం తెలుస్తుంది, భగవద్ధ్యానం పోతుంది. నేల మీద పడగానే ఈ గాలి తగలగానే ఈ భూ వాతావరణం తగలగానే కడుపులో ఉన్నంతసేపు నేను ఇంక మీదట విష్ణు స్మరణ చేస్తాను, పద్మాకర్ గారి పురాణాలు వింటానన్నవాడు అది మర్చిపోయి నేను ఎవణ్ణి అనుకుంటాడు. మళ్ళీ కొత్త ఇంట్లో పెత్తనబుదారు అవుతాడు. పాప వాడికి బాల్యంలో నోట మాట రాదు, పిచ్చివాళ్ళే ఉంటాడు వాడు. అప్పుడప్పుడు దోమలు గుట్టో చేమలు గుట్టో ఏడుస్తూ ఉంటేట వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పాలే పోసేస్తూ ఉంటుంది తెలియస్తున్న వాడు. ఏడ్చాడంటే ఆకలి, వాడికి ఆకలో ఆకలి కాదో చెప్పే నోరు లేదు. వాడు ఆకలి గురించి తెలియదు, బాధ గురించి తెలియదు. కందిపోతూ కుడుతున్నటువంటి జీవుల వల్ల కదల్లేక తన బాధ చెప్పుకోలేక అటు ఇటు కదల్లేక నిజం చెప్పాలంటే గర్భనరకం తర్వాత మళ్ళీ వాడికి ఊహ వచ్చి తనంత తాను తన శరీరము స్వాధీనంలోకి తెచ్చుకునేదాకా అదొక నరకం పొందుతాడని చెప్పాడండి తల్లికి కపిలుడు. మనం అంతా పండివాళ్ళమేగా చిన్నప్పుడు వీపు మీద చెమ కొడితే వాడు కయ్యో ఏడుస్తుంటే పాపం ఈ అమ్మకి ఏం తెలియక అయ్యో మా అబ్బాయికి ఆకలిస్తుందేమో అని పాలిస్తుంది. పాలిచ్చినా ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక మందులు వేసేస్తుంది, పిచ్చి పిచ్చి మందులు. ఆ తర్వాత చెయ్యరాని పనులన్నీ చేస్తుంది. వీడికి వచ్చే బాధ తెలియదు. కాలు నొప్పి వచ్చినా కన్ను నొప్పి వచ్చినా ఇంకేమో నొప్పి వచ్చినా అవేమి చెప్పలేడు, అనారోగ్యం చెప్పలేడు. తుమ్ముతాడు, దగ్గుతాడు, మహాబాధపడతాడు. ఎందుకు చూస్తున్నాడో తెలియదు. పిల్లాడు చూస్తూ ఉంటే ఈ పిల్లాడు నన్ను గుర్తించాడు అనుకుంటుంది తల్లి. గుర్తించడం కాదు, దీనంగా ఏడుస్తున్నాడని తెలియదట. ఈ విధంగా బాల్య నరకం, ఆ తర్వాత విద్యాభ్యాస నరకం. ఆ సమయంలో గురువులు కొట్టినా తిట్టినా పడుతూ కష్టపడి చదవాలి, గురుకుల క్లిష్టత పొందాలి. ఇదయ్యాక తద్వారా మళ్ళీ సంపాదన మీద పడతాడు. అంటే ఆనాడే సంపాదన ఉందని చెప్పాడు కపిలుడు. ఇదయ్యాక నవయౌవనంలో మళ్ళీ స్త్రీ పురుషుల మధ్యలో లోలత్వం బయలుదేరుతుంది, మళ్ళీ సంతానం, మళ్ళీ నరకం. ఈ చేస్తున్న సంసారమే చేసి పునరపి జననం పునరపి మరణం అవుతూనే జీవి ఎన్నో జన్మలు వ్యర్థం చేసుకుంటున్నాడు. ఇందులోంచి బయటపడటానికి దీనివల్ల మనకి ఏ సుఖము లేదని గ్రహించడానికి హరిస్మరణ తప్ప మరొకటి గతి లేదు. హరికథా పరాయణత్వం ధర్మాచార మార్గంలో నడుచుకోవడమే మనకి కర్తవ్యం. నా మాట విను, ఈ మానవ జన్మ ఉత్పత్తి గురించి తెలుసుకో, ఆహారాదులను నియంత్రణలో పెట్టుకో, పవిత్రంగా గడుపు, ఉన్నంతకాలం ఇతరులను ప్రేమించు, వారికి కూడా దాన ధర్మాదులు చెయ్యి, భగవత్ కథలు విను, ప్రశాంతంగా గడుపు. నీవు ప్రేమించే ఈ కొడుకు కూతురు కోడలు అల్లుడు మనుమడు మనుమరాలు ఈ బంధువులు ఇవేవి నీ వెంటరావు. అంత్యకాలంలో వీళ్ళు నీ కూడా రారు. వీళ్ళు వస్తారనే భ్రమతో వీళ్ళ కోసం నువ్వు బతుకుతున్నావు, కానీ వీళ్ళు నీ కోసం రారు. అది గ్రహించు. ఎంత అద్భుతమైనటువంటి మార్గమో చెప్పాడు ఆయన. మాట వరసకు కూడా ఇప్పుడు భార్యమో గడప దగ్గరే ఉంటుంది. చూశారుగా మా ఆయన లేకపోతే రేపు బతకలేను అని ఏడ్చే ఈ భార్యమని ఆయన చచ్చిన గంటకే 12 ఇడ్లీ తింటుంది చట్నీ వేసుకుని. మరి ఏం చేస్తున్నారు, బతకాలి కదా శరీరం కదా, మరి ఏం చేస్తున్నారు. నిజంగా దుఃఖం ఉంటుంది, కానీ ఎంతసేపు ఉంటుంది, కాసేపు పోయాక హాయిగా పోతారు. నిజంగా ఒక ఆవిడ ఏముందో తెలుసిన, ఆయన పోయాడని పలకరించడానికి నేను వెళ్ళా, నాకు మతిపోయింది ఆ దెబ్బకి. ఆవిడ అన్న మాటకి చాలా కాలం క్రితం 1992 అనుకుంటాను నేను, ఒక ఆవిడకి భర్త పోతే పెడితే ఏమమ్మా ఎలా ఉన్నారో ఏమిటో కొంచెం కష్టంలో ఉన్నారు అనబోతున్నాను, మీరు నాకేం చెప్పొద్దండి, మా ఆయన పోయి నాకు ఎంత ఉపకారం చేశాడో తెలుసా, 50 లక్షలు వచ్చేట ఆయన చచ్చిపోవడం వల్ల. ఆ 50 లక్షలు అవే ఉద్యోగం చేశాడు ఆయన, అవి వచ్చి పడ్డాయి. ఆయన బతికున్న రోజుల్లో ఒక్క సినిమాకి అండవలేదండి. ఒక్కపొడి అంటే ఇష్టం, అది వేసుకునేవ్వలేదు. ఒక్కపొడి కదా ఇప్పుడు కసికింద ఆయన పటం పెట్టుకు తింటున్నానండి ఆవిడ. జరిగింది, నేను ఇందులో అబద్ధం ఆటంలో యథార్థం. ఆ పోతే పోయాడు కానండి, డబ్బు వచ్చింది, సుఖంగా సినిమాలు చూసుకుంటూ ఒక్కత్తి ఏం ఆనందంగా గడిపిందండి. కొంతమంది అలాగే గడుపుతారు. ఏది ఏమైనా ఎవరితో ఎవరూ రారు. ఈ బంధములన్నీ ఆ శరీరంతో శాశ్వతంగా తొలగిపోతాయి. శరీరం ఉన్నంత వరకే పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే అన్నారు శంకరాచార్యులు వారు. వార్ధక్యంలో ముసలితనంలో జీర్ణమైన శరీరంలో గడుపుతున్నప్పుడు ఒక్కడు కూడా నువ్వు బాగున్నావని పలకరించలేడు, సేవ చేయలేడు, విసుక్కుంటాడు. ఎందుకని, అసలు వీడికున్న పనులు సరిపోక అవి ఎక్కడ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక ఆయన అమెరికాలో కూర్చున్నాడు, కనీసం తల్లికి కొరివి పెట్టడానికి రాలేదు. తెలిసిన మీకు ఇదే పరిస్థితి. అది తెలుసుకుని ఈ భవబంధాలు విడిచిపెట్టి ఎవరికి ఎవరూ కాదు, కేవలం తనను తానే ఉద్ధరించుకోవాలని గ్రహించు. పరిపరి విధాలుగా భగవద్ధ్యానం చెయ్యి. అమ్మా, రాగం ద్వేషం వీటి వల్లే జన్మలు వస్తాయి, రాగద్వేషానికి అతీతంగా ఉండు, అప్పుడు నీకు ఈ సృష్టిలో శత్రువు అన్నవాడు లేడు అనగానే ఆవిడ బ్రహ్మానందం పొందింది. ఇప్పుడు నీకు ఒక మంత్రోపదేశం చేస్తున్నాను, నాన్నగారి లాగే నువ్వు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్ర జపం చేసుకో, నేను తపస్సుకు వెళ్ళిపోతున్నానని తల్లికి ఉపదేశం చేసి ఆ క్షణమే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. ఉత్తరం దిక్కుగా ప్రయాణమై పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు పసిఫిక్ సముద్రం అన్నమాట, అదే కాలిఫోర్నియా. ఆయన తపస్సు చేసిన అరణ్యం కపిల అరణ్యం కాలిఫోర్నియా అయిపోయింది. అక్కడికి వెళ్ళి తద్వారా పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఆ తర్వాత తల్లి అన్నీ విడిచిపెట్టి బిందు సరోవరం దగ్గరికి వెళ్ళి ఎంతో పూర్వం తన భర్త తపస్సు చేసిన చోట హరిని ధ్యానం చేసింది. ఆవిడ శరీరం జడలు కట్టేసింది, తలంతా జడలు కట్టేసి శరీరం కురిసించిపోయింది. ముఖంలో మాత్రం కాంతి పెరిగింది. ఆహారాన్ని త్యజించి కోరికలని విడిచిపెట్టి మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ వాసుదేవునిలో లగ్నం చేసి ఊర్ధ్వముఖంగా తలపైకెత్తి ధ్యానం చేసింది. దాంతో ఆమె శరీరంలో ఉన్న ప్రాణం దివ్య జ్యోతిగా మారిపోయి అందరూ చూస్తూ ఉండగానే వైకుంఠానికి వెళ్ళి శాశ్వతంగా శ్రీ మహావిష్ణువు దగ్గర పరంధామ స్వరూపిణి మోక్షం పొంది అక్కడికి చేరిపోయింది. తల్లికి మోక్షం ఇచ్చిన మహానుభావుడు కపిలుడంటే. ఆ కపిలుడి చరిత్ర చాలా గొప్పది. ఈ శ్రద్ధతోటి కనుక ఈ కథ వింటే అటువంటి వారికి అంత్యకాలంలో దుర్మరణం రాదని, భగవంతుని నామం గుర్తుకొస్తుందని, అటువంటి వారు విముక్తి ఈ జన్మలో కాకపోతే ఏదో ఒక జన్మలో పొందుతారని శాస్త్రం. ఆ తర్వాత దేవహూతి ముక్తి పొందిన స్థలానికి కపిలుడు సిద్ధపదము అని పేరు పెట్టాడు. నామ్నా సిద్ధపదం యత్ర సా సంసిద్ధిముపేయుషి. మా అమ్మ తపస్సు చేసి మోక్షం పొందిన స్థలం సిద్ధపదం. జీవితంలో అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఆ సిద్ధపదాన్ని దర్శించండి, మీకు సిద్ధి కలుగుతుంది అని చెప్పి కపిలుడు అక్కడ కొంతకాలం ఆశ్రమం కూడా నిర్మాణం చేశాడు. ఆ సిద్ధపదం ఎప్పటికీ ఉన్నది. నేను చెప్పాక శంకరులు అడుగుపెట్టిన స్థలముగా అక్కడ ఒక గుర్తు కూడా ఉంటుంది. ఆది శంకరాచార్యులు వారు అడుగుపెట్టిన దివ్య స్థలం కూడా అది. ఆ సిద్ధపదాన్ని మనం గంగోత్రికి వెడుతున్నప్పుడు చూడొచ్చన్నమాట. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో ఉత్తానపోతునికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రియవ్రతుడికి కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ ఉత్తానపోతుడి కాలంలోనే క్రమంగా ప్రజాపతుల ద్వారా సృష్టి పెరిగింది. అందులో ముఖ్యంగా దక్ష ప్రజాపతికి చాలామంది పిల్లలు పుట్టుకొచ్చారు. దక్షుడి ద్వారా ఎక్కువగా భూమండలంలో జనాలు పెరిగారు. ముందు దక్షుడికి 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది కొడుకులు పుట్టగానే ఆయన వీళ్ళని పెళ్ళిళ్ళు చేసి సంసారంలో ప్రవేశపెడదాం అనుకుంటూ ఉంటే నారదుడు వచ్చి, మీ మొహాల్లో ఉంది, ఈ సంసారంలో పెడితే భ్రష్టులైపోతారు, నారాయణ స్మరణ చేసుకున్నారు కానీ వాళ్ళు సంసారం విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకుని అడవికి పోయారు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది పుట్టారు దక్షుడికి. వాళ్ళ దగ్గర కూడా వచ్చి నారదుడు నారాయణ నారాయణ అనుకోండి అన్నాడు. వాళ్ళు కూడా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ 3వ సారి 10 మంది పుట్టారు. ఈ 10 మంది దగ్గరికి నారదుడు వస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయి దక్షుడికి, నాకు పిల్లలు పుట్టడం, నువ్వు వచ్చి నారాయణ అని వాళ్ళని అడవికి పంపడం, ఇదేం వేళకోళంగా ఉందా, పరిపాటి అయిపోయింది నీకు, అంటే నా పిల్లలు వివాహం చేసుకుని సంతానం పొందడం తరించడం నీకు ఇష్టం లేదా, ఇదిగో నువ్వు నా కొడుకుల్ని భ్రష్టులు చేసి ఇప్పటి వరకు 20 మందిని సంసార బంధం నుంచి విముక్తుల్ని చేసి సన్యాసులు చేసావు, నీకు నేను శాపం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండకుండా ఓ చోట కాలు ఉండకుండా నిమిషానికి ఓ చోట తిరుగుదువుగాక అని చెప్పించాడు. అప్పటి నుంచి నారదునికి కాలు స్థిరంగా ఉండకుండా అయిపోయిందిట. దక్షుడి శాపం వల్ల నారదుడు నిమిషానికి ఒకసారి వైకుంఠానికి లేకపోతే బ్రహ్మలోకానికి భూలోకానికి తిరుగుతున్నట్ట. ఆయన నవ్వి, నేనేదో నీ పిల్లల్ని తరింపజేద్దాం అనుకుంటే నువ్వేమో నన్నేమో చెప్పించావు, అది కూడా నాకు ఉపయోగమే, నేను తిరిగేవాడినైనా నా తిరుగుడు వల్ల లోకానికి ఉపకారం జరుగుగాక, ఎవరైనా నన్ను కథ అడిగితే కథ చెప్పే వరకు మాత్రం నేను కదలకుండా ఉందినుగాక, కానీ అన్యాయంగా నన్ను చెప్పించావు గనక దాని ఫలితం కొద్ది రోజుల్లో నువ్వు అనుభవిద్దువుగాక అన్నాడు. ఇది జరిగాక ఆయనకి చాలామంది కూతుడు పుట్టారు. అందులో మొదటి 27 అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వ భద్ర ఉత్తర భద్ర రేవతి అని పిలువబడి 27 చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత పుట్టిన 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. ఇలా అందరికీ ఇచ్చాడు. ఆఖరి కూతురు సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. సతీదేవికి మాత్రం పిల్లలు పుట్టలేదు. శివుణ్ణి ఎంత ప్రేమతో చూసినా పిల్లలు పుట్టకుండానే దక్షయాగంలో తన శరీరాన్ని విడిచిపెట్టిందనగానే మళ్ళీ విదురుడు మైత్రేయుణ్ణి, అంతటి జగన్మాత కూడా ఎందుకు దక్షయాగంలో తన శరీరం విడిచిపెట్టిందో చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పి, ఒకప్పుడు మహానుభావులైన వేద పండితులంతా కలిసి ఒక వేద సభని ఏర్పాటు చేసుకున్నారు. వేదముల యొక్క ప్రాశస్త్యం, వేదముల యొక్క మహిమ, వీటి గురించి ఒకరితో ఒకరు చర్చించుకోవడం కోసం ఏర్పాటు చేయబడిన సభ.
ఆ సభకి అధ్యక్షుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలోకంలో ఈ సభ జరిగింది. బ్రహ్మగారు అధ్యక్షుడిగా కూర్చునున్నాడు తామరపువ్వు మీద. ఆ సభలో న్యాయ నిర్ణేత ఈశ్వరుడు. విష్ణువు మాత్రం ఆ సభకి ఆ రోజు రాలేదు కొన్ని కారణాల చేత, భవిష్యత్తు తెలుసు కనుక. శివుడు బ్రహ్మ కూర్చుని ఉన్న ఆ సభలో మహానుభావులైన భృగువు లాంటి ఋషులు ఉన్నారు. అత్యద్భుత వేదసభది. ఆ కర్ణ వేదసభ ప్రారంభమైన తర్వాత చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు. బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన దక్షుడు, ఆయన బొటనవేలు నుంచి పుట్టిన దక్షుడు అక్కడికి వచ్చి రాగానే ప్రజలకేసి ఇలా చూశాట. అందరూ లేచి నిలబడి నమస్కరించారు. ఈ దక్షుడికి ఒక తెక్కు ఉంది, అందుకని అందరూ ఎందుకు వచ్చిన గొడవ అని టక్కన లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క శివుడు, బ్రహ్మ ఈ ఇద్దరు మాత్రం లేచి నిలబడి నమస్కరించలేదు. ఆ ఇద్దరు తప్ప అందరూ లేచి నిలబడి నమస్కరించగానే ఈయన మళ్ళీ శివుడికే చూశాడు లేస్తాడా లేదా అని. అబ్బే, శివుడు అలా కూర్చునున్నట్ట, చలనం లేకుండా, జంకు గొంకు లేకుండా, చెక్కు చెదరకుండా కూర్చున్నాడు ఆయన. మళ్ళీ చూశాడు, అబ్బే ఆయన కదలలేదు, పళ్ళు పటపట కొరుక్కుంటూ. తండ్రి గనక ముందు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కరించాడు, ఆ తర్వాత శివుడికే చూశాడు, తర్వాత వచ్చి తన ఆసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న ఆయనకి మనశ్శాంతి లేదుగా, టక్కన లేచి నిలబడ్డాడు. చూచారా సభాసదులారా, ఇంతమంది మహానుభావులు, వేదమూర్తులు, మహామహిమ కలిగిన మీరంతా నేను రాగానే లేచి నిలబడి నమస్కరించారు. నేను కూడా సంస్కారం కలిగిన వాడిని గనక మా నాన్నగారికి, బ్రహ్మదేవుడికి నమస్కరించాను. ఇంతటి పవిత్ర సభలో ఒక అనాచారం జరిగింది, అది మీకు ఈపాటికే తెలిసి ఉండాలి. చూచారా ఈ శివుణ్ణి, ఇతడు నాకు అల్లుడు, నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను, కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను, మామగారు కన్న తండ్రితో సమానుడు, తండ్రితో సమానుడైన నేను, కన్యాదాతనైన నేను ఇక్కడికి రాగానే లేచి నిలబడి నమస్కరించి నా ఆశీర్వచనం పొందాలి. అలా పొందాడా? పొందలేదు, సరికదా? నోరెత్తి పలకరించడే మామయ్యా బాగున్నావా అని కూడా అనలేదు. ఏ నోరి మాటకు తనకేమి కొరతయ్యే గొరువోయే, నోటి మాటకు కూడా నేను నోచుకోలేదా? నోటితో మాట్లాడితే తన సౌమ్యమైన పోతుందా? నోట్లో ముత్యాలు రాలి కింద పడిపోతాయా? అసలు ఆ ముఖం చూచారా, కోతి కళ్ళు విడివి అన్నాడు ఆయన. మర్కటలోచనుడు అన్నట్ట. నిజంగా ఈ ఘట్టం చదివినప్పుడు ఓరే ఎంత దుర్మార్గుడు రా, నీ కర్మ ఎంత కాలింది రా అనిపించింది అనమాట నాకు. వెంటనే నేను ఈ పురాణం చెప్పేటప్పుడు వచ్చే ముందు స్వామివారికి ఈశ్వరుడికి నమస్కరించి, సాధారణంగా రోజు వచ్చే ముందు ఒకసారి దండం పెట్టుకొస్తాను కదా, స్వామి ఏ జన్మైనా ఈ కానీ, ఏ జన్మలో అయినా నిన్ను స్మరించే జన్మ ప్రసాదించు, నిన్ను తిట్టే జన్మ మాత్రమే ఒకన్నాను, ఈ దక్షుడి లాంటి జన్మ అవ్వద్దు ఎంత పండితుడైనా. అత్యద్భుతమైన భావన అండిది. నీలకంఠుడి యొక్క పాదసేవ కావాలి, చంద్రశేఖర గుణాను కీర్తనం కావాలి, ఎన్ని జన్మలెత్తినా అవి కావాలి అని మహానుభావుడు ఎప్పుడో ఆదిశంకరాచార్యుల వారు మనకి చెప్పారు. ఆయన మనం జన్మలెత్తామంటే ఆ జన్మలలో ఈశ్వరుణ్ణి నిందించకుండా పూజించే యోగం కావాలి. శివుణ్ణి తిట్టే నోరు దరిద్రపు నోరు కదా అది. అందుకని చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. నీలకంఠ నీ పాదసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు. చంద్రశేఖర నీ గుణములను రోజు వర్ణించేటటువంటి నాలుకను ప్రసాదించు. ఈ జన్మలో కాదు, సంభవంతు మమ జన్మ జన్మని, ప్రతి జన్మలోనూ కూడా వచ్చుగాక, ఈ జన్మ ఆ జన్మ కాదనమాట. సర్వకాల సర్వావస్థలలో శివుడి యొక్క గుణములను కీర్తించేటటువంటి భాగ్యం కావాలని మనం కోరుకోవాలి. ఆయన తిట్టే బతుకు బతుకు కాదు, దురదృష్ట జాతకం అంటారు అందుకని.